ಮಾತೃದೇವೋ ಭವ. ಇಭಮುಖ ಕುಮಾರ ಪೂಜಿತ ಶುಭಮುದ್ರ ಶೂಲಭದ್ರ ಸೂಕ್ತಿ ಸುಭದ್ರ ಪ್ರಭವಿಂಚಿತು ನಾ ಕೊರಕೈ ಅಭಯಾಂಕುಶ ಕಮಲ ಪಾಶಹಸ್ತ ನಮಸ್ತೆ. ಪ್ರಭವಿಂಚಿತು ನಾ ಕೊರಕೈ ಅಭಯಾಂಕುಶ ಕಮಲ ಪಾಶಹಸ್ತ ನಮಸ್ತೆ. ఎబియన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1500 భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 200 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. 1500 భాగాలుగా సుమారుగా 5 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తున్నటువంటి సమస్త ప్రేక్షక సమూహానికి ఏబిఎన్ వారి తరఫున నా తరఫున అభినందనలు అందజేస్తూ ఉన్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ ఆదరణ కారణంగానే ఇంతకాలంగా ఇది కొనసాగుతుంది. 1500 భాగంలో మనం చాలా కీలకమైనటువంటి 2 నామాలకు అర్థం వ్యాఖ్యానం చేసుకోబోతున్నాం. 289వ నామం శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళికాయై నమః. దానికి శంకరాచార్య స్వామి చెప్పినటువంటి శ్లోకాన్ని చెప్పుకున్నాం మనం నిన్న. శృతీనాం ఊర్ధానం దధతి తమయో శేఖరతయ మమాప్యేతో మాతక శిరసి దయయాధేహి చరణౌ యయో పాద్యం బాధక పశుపతి జటాజూట తటిని యయోర్లాక్షాలక్ష్మీ అరుణహరి చూడామణి రుచి అరుణహరి చూడామణి రుచి. పూజామందిరంలో మనం కూర్చుని అమ్మవారి దగ్గర చేసేటువంటి పూజ ప్రార్థన ఎలా ఉండాలి అంటే, నన్ను నీలో కలిపేసుకోమ్మా, నన్ను నీలో కలిపేసుకోమ్మా, ఎంతకాలం ఇది అన్నట్టుగా ఉండాలి. ఇంకా ఈ కుటుంబాన్ని గురించి, సంసారాన్ని గురించి, ఉద్యోగాల గురించి, వ్యాపారాల గురించి పిచ్చి పిచ్చి కోరికలన్నీ అక్కడ కోరకూడదు. అదే శంకరాచార్య స్వామి మొదటి 2 చరణాల్లో చెప్పారు, నీ చరణాలని వేదాలే తమ శిరస్సుల మీద ధరిస్తున్నాయమ్మా, ఆ పాదాలు నా శిరస్సు మీద పెట్టు తల్లి. ఇంకా ఆ స్పరిశ అనేది తగిలిన తర్వాత మళ్ళీ నేను అనుమానిస్తానా? అంత తీవ్రమైనటువంటి తపన ఉండాలి భక్తుడికి. అమ్మా అమ్మయటంచు అమ్మయని అమ్మాయంచు నేనే నివార్లమ్మా ఏడ్చుట పిల్చుట. అమ్మా అమ్మయటంచు అమ్మయని అమ్మాయంచు నేనే నివార్లమ్మా పిల్చుట ఏడ్చుట ఈ శిశువునే అంకమ్మునందాల్ప గండమ్మై పాపములి నిజన్మలవి అడ్డంబయ్యే. ఈ శిశువునే అంకమ్మునందాల్ప గండమ్మై పాప ములు ఎన్ని జన్మలవి అడ్డంబయ్యే. నాకింక నేత్రంబుల్ నీవ సహస్రభారతి నాకింక నేత్రంబుల్ నీవ సహస్రభారతి పరంధామంబు దర్శింపగన్ అని మా ఇంట్లో సరస్వతీదేవి ముందు నిలబడి నేను ఈ భజ్యం చెప్పాను. ఇష్టదేవం పుస్తకంలో ఉంది ఇది. ఇది ఉండాల్సినటువంటి ఆర్తి ఎలా ఉండాలి, మనం భజ్యమే చెప్పక అలా మాట్లాడినా చాలు, అసలు మనస్సులో భావించినా చాలు, తపనంతా దానికోసం. అమ్మా 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 అమ్మయ్యటంచు అమ్మాయిని నేను ఎన్ని మార్లమ్మా పిలుచుట ఏడ్చుట ఎంతకాలం ఇది, ఎలా ఎంతకాలం ఆడవాలి, పద్యాల్లో, వచనంలో, మాటల్లో, ప్రవచనాల్లో, అవధానాల్లో ఎంతకాలం ఆడవాలమ్మా ఇలాగ, నీ దర్శనం కాలేదు ఇంతవరకు, ఊరికి అయింది అయిందని ఏదో సంతృప్తి పడడమే ఇక్కడ. ఈ కృత్రిమత్వమేనా, నిజంగా నేను నిన్ను ఫోటోలో ఎలా చూస్తున్నానో అలా ఎదురుగా చూడగలిగే అవకాశం ఉందా అని ఏడవాలి. అసలు ఆ ఏడుపులోనే ఆనందం ఉంది ఈ దర్శనం తర్వాత విషయం. ఏ అలా త్యాగరాజు కనపడలేదా, తులసీదాసు కనపడలేదా, మనమేం పాపం చేసామండి ఇక్కడ? అంత తీవ్ర తపన ఉండాలి. తపనంతా దర్శనం కోసం, ప్రదర్శనం కోసం కాదు. ఈ శిశువునే అంకమ్మునందాల్ప గండమ్మ ఈ పాపములు ఎన్ని జన్మలవి అడ్డమ్మ. ఇంకా ఎన్ని జన్మల పాపాలు ఉన్నాయమ్మా పుణ్యాలు కానిపోని, ఇది పాపం ఇనప సంఖ్యల, పుణ్యం బంగారు సంఖ్యల, ఇంతేగా తేడా, ఏదైనా సంఖ్యలేగా. నువ్వు పుణ్యఫలాలు ఇవ్వద్దు, పాప ఫలాలు ఇవ్వద్దు, తెలియదు, మొత్తం ఫలాలు లాగిబారాయి. ఎందుకంటే పుణ్యఫలం అనేది ఎలాంటిదంటే, బంగారు సంఖ్యలు అంటే బంగారు సంఖ్యలతో మన కట్టేసిన తర్వాత రే నీ పుణ్యఫలంగా బంగారు సంఖ్యలు ఇచ్చానంటే బంగారు సంఖ్యలతో కట్టేస్తారా? నన్ను విడిగా వదిలేసి చేతిలో బంగారు సంఖ్యలు పెడితే శుభ్రంగా ఆ మెత్తం పట్టుకెళ్ళి మాకు కావలసిన భోగాలు పొందుతాం. అందుకని అదే సంఖ్యలతో మన కట్టేసి నీకు బంగారు సంఖ్యలు ఇచ్చానరా అంటే ఎందుకు ఇచ్చి ఉపయోగం ఏంటి కట్టేశాక? మనం స్వేచ్ఛగా ఉంటే బంగారం గొప్పది, కానీ మనం కట్టేసిన తర్వాత బంగారం దేనికన్నా తింటావా? అంచేత పుణ్యాలు కూడా ఎప్పుడూ మనిషిని కాపాడవు, అవి మరింతగా ఊబిలో కూరుకుపోయేలా చేస్తాయి. అంచేత పుణ్యఫలం పాపఫలం రెండూ వదిలేయాలంటే చిత్తశుద్ధి, నిరంతర నామస్మరణ, చిత్తంలో మరో జ్ఞాపకం రావదా మనిషిని అర్ధరాత్రి కోటి లేపిన సరే నమశివాయ అనాలంతే వాడు, తెలిసి తెలియకుండానే అనాలి. అంతగా మనస్సు అలవాటు పడిపోవాలి. మెలకు వస్తే చాలు నమశివాయ, నిద్ర పట్టకపోతే నమశివాయ, బాధ కలిగితే నమశివాయ, మూలుగితే నమశివాయ, దెబ్బ తగిలితే నమశివాయ, దెబ్బ కొట్టినా నమశివాయ. యుద్ధం వచ్చేది ఇంకోటి దెబ్బ కొట్టాల్సి వచ్చి నమశివాయ అని పేర కొట్టాలి, మామూలుగా పేర కొట్టద్దు. వాడు మన కొట్టినా నమశివాయ, అప్పుడు యుద్ధం కూడా పూజ అవుతుంది. దేశం కోసం యుద్ధం చేస్తాం, ధర్మం కోసం యుద్ధం చేస్తాం, మనకు తగిలిన ప్రతి దెబ్బ నమశివాయ, మనం కొట్టిన ప్రతి దెబ్బ నమశివాయ. దెబ్బ కొట్టడం తప్పు కాదు, ఎందుకోసం? దేశం కోసం, ధర్మం కోసం, మన స్వార్థం కోసం కాదు. అప్పుడు యుద్ధం కూడా పూజ అవుతుంది, యుద్ధం యజ్ఞం అవుతుంది. యుద్ధ యజ్ఞం భోగిం జరుగును దానికి హోత అర్జునుడు సృక్ సంపత్తి గాండీవము అని కర్ణుడు చెప్పినట్టే అవుతుంది. యుద్ధాన్ని యజ్ఞంగా భావించారు వాళ్ళు. మనం యజ్ఞం దగ్గర కూడా యుద్ధం చేసేసుకుంటున్నాం ఇక్కడ, నాకు ముందు నాకు ముందు అని. ఇదే మనం కాస్త జాగ్రత్తగా గమనించాలి. అందుకే అంతా కూడా దర్శనం కోసం. అయినా సరే నేను నిన్ను వదిలిపెట్టినామా, నాకు ఇంకా నేత్రములు లేవు సహస్ర భారతి. ఏదో సహస్రావధానం చేశారు, నాకు బిరుదు ఇచ్చారు సహస్ర భారతి అని. అందుకని మా అమ్మవారికి నేను సరస్వతి దేవికి నేను ఆ పేరే పెట్టాను. నీ పేరే కదమ్మా నాకు బిరుదు ఇచ్చింది. ఈ అవధానాలు ఇవన్నీ పక్కన, నాకు నేను దర్శనం ఎప్పుడు పోనీ నువ్వు లేవు అనుకుందావా అంటే ఏమిటి, 1000 పద్యాల 21 రోజుల ఈ మహాపండితులంతా కూర్చోవడమా, 1000 పద్యాలు చెప్పడమా, అన్ని పద్యాలు చెప్పడంలో ఏకధాటిగా ఒకే రోజులో అప్పగించిన ఏం చేయగలిగిన పని ఇది? చేసింది నువ్వు, నిమిత్త మాత్రంగా నేను కూర్చున్నాను గారు అక్కడ. మరి ఆవేళ నా చేత అంత పని చేయించిన దానివి, ఇంత కావ్యాలు రాయించిన దానివి కళ్ళకెందుకు కనపడవు? ఏం పాపం చేశావు? అది ఈ అంకిత భావన, ఈ తాదాత్మ్య భావన భగవద్ దర్శనాన్ని కలిగిస్తుంది. నువ్వు ఏం చేయమ్మా, నేను మాత్రం నేను వదలను. నాకు ఇంకా నేత్రములు నీవు సహస్ర భారతి పరంధామము దర్శింపక, నా సాహిత్యం ద్వారానే, నా అవధానం ద్వారానే, నా పద్యం ద్వారానే, నా ప్రవచనం ద్వారానే నేను భగవంతుని దర్శిస్తానమ్మా, నాకు నా కళ్ళు నువ్వే. ఇలాంటి పద్యాలు పాడుకుంటే విశ్వనాథ్ వారు చెప్పినట్టు కవితారూప తపస్సు చేసింది, కవిత్వం తపస్సే అవుతుంది, వేరే తపస్సు అక్కర్లేదు, చేస్తే మరీ మంచిది. ఆ తపన ఉండాలి. అందుకని శంకరాచార్య ఆ వేదాల వేదాంత వీధుల్లో విహరించేటువంటి నీ పాదాలు నా శిరస్సు మీద విహరించేలా చేయవమ్మారు. ఎందుకంటే ఆ పాదాల గొప్పతనం ఏమిటో తర్వాత 2 పాదాలలో చెబుతున్నారు. యయో పాద్యం పాథక పశుపతి జటా చూట తటిని యయోర్లాక్ష లక్ష్మీ అరుణహరి చూడామణి రుచి. అమ్మవారి యొక్క పాదాలకి కడిగేటువంటి నీళ్ళు ఏమిటి అంటే పశుపతి జటాజూట తటిని, శివుని తల మీద ఉండే గంగ. అంతకంటే ఏ నీళ్లు పనుకొస్తాయండి ఆవిడ పాదాలు కడగడానికి? శివుని శిరస్సు మీద ఉండేటువంటి గంగ నీ పాదాలు కడుగుతోందమ్మా, అందుకనే ఆ పాదాలను నా శిరస్సు మీద పెట్టమంటున్నానమ్మా. నాకు మాత్రం స్వార్థం లేదా, మామూలు పాదాలు అయితే పెట్టమంటానా? వాటి గొప్పతనం ఏమిటో నాకు తెలుసునమ్మా. అలాగే ఇంకా వాటి వైభవం ఏమిట, ఏర్ల లాక్షాలక్ష్మీకి అరుణ హరి చూడామణి రుచికి. కాళ్ళు కడుక్కున్న తర్వాత మరి ఆడవాళ్ళు సాధారణంగా పారాణి రాసుకుంటారు, దాన్నే లాక్షారసం అంటారు. అమ్మవారి పూసుకున్నటువంటి అమ్మవారి పాదాలకు పూసుకున్న పారాణి లాక్షారసం, ఆ ఎరుపు రంగు రసం ఎక్కడది అంటే హరి చూడామణి రుచికి శ్రీ మహావిష్ణువు ఆవిడికి నమస్కారం చేస్తే శిరస్సు వంచి పాదాల మీద పెట్టి సాష్టాంగదండ ప్రణామం చేస్తాడు కాబట్టి, విష్ణువు శిరస్సు మీద కిరీటం ఉంటుంది కాబట్టి, ఆయన పరిపాలకుడు కాబట్టి ఆ కిరీటంలో ఉండేటువంటి ఎర్రని మణుల కాంతి ప్రకాశించి ఆవిడ పాదాలకి పారాణిగా మారిందిట. అది శంకరాచార్య భావన. గంగానది స్వయంగా నీ పాదాలు కడుగుతోందమ్మా, గంగానదికి తండ్రి అయినటువంటి విష్ణువు తన కిరీటంలో ఉండే మణుల కాంతులతో నీ పాదాలు ప్రకాశింపజేస్తున్నాడమ్మా, అది నీ స్థాయి తల్లి. అటువంటి నిన్ను అడగకపోతే మళ్ళీ ఈ కిందవాడని అడుగుతానా నేను పని లేక అంటున్నాడు. అడిగేది ఏదో పెద్దవాడిని అడుగుతాం, కిందవాడిని పట్టుకోవడం మనకే పని, గుమాస్తాలతో పని ఏమవుతుంది? అసలు పెద్ద ఆయన మన చేతిలో ఉండగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులైనటువంటి అమ్మవారి ఎందు మనకి భక్తి ఉన్నప్పుడు ఇతర దేవతల యొక్క ప్రస్తావన అవసరం లేదు. బ్రహ్మ విష్ణు రుద్రుడు సహా ఎవరి ఆరాధన అవసరం లేదండి, ఒక్క అమ్మవారు సారు. అందరికీ ఆ శక్తినిచ్చింది ఆవిడే. ఇక మళ్ళీ ఈ ఉపదేవతలు పరివార దేవతలు ఊరికే ఇవన్నీ శనగలు పెసలు మినువులు తీసిపారాయి, ఇవన్నీ పండేటువంటి చేనే ఆవిడే. ఈ నిర్ణయంతో ఉండాలి మనిషి. ఇక్కడే భాస్కర్ రాయల వారు ఓ చక్కని మాట అన్నారు. మనం అన్ని రకాల స్పృశిస్తున్నాం కదా సమాజాన్ని వదలకుండానే. ఆయన చక్కని మాట అన్నాడు. ఆ కవితా స్పృహ వర్ణన స్పృహ బాగా కలిగిన వాడు భాస్కర్ రాయలు. ఆయన కేవల పండితుడు కాదు, మంచి కవి. అందుకని ఈ వేదమాత శిరస్సు మీద అమ్మవారి పాదాల కాంతి ప్రకాశించడం అనే దాని మీద మంచి భావన చేశాడు ఆయన. శృతి సీమంత సింధు రీకృత పాదాబ్జధూళికాయే నమః 289వ నామం. ఒక మాట భాస్కర్ రాయల వారు చెప్పింది మనం చెప్పుకుంటున్నాం. శృతి సీమంతం అంటే ఉపనిషత్తు కదా, ఉపనిషత్తులు స్వచ్ఛమైనటువంటి తత్వాన్ని చెప్పాయి కదా, అంచేతది తెల్లటి వర్ణమని మనం ఊహించుకోవాలి. సత్వగుణం అది. అమ్మవారి పాదాలకి పారాణి పూయడం కారణంగా ఎర్రగా ఉంటాయి, సహజంగానే ఎర్రగా ఉంటాయి కాలిగోళ్ల కాంతులు. ఆ పైన పారాయణ కూడా పూసింది అన్నారు కదా, అందుకని ఎరుపు కాంతి. ఈ వేదమాత శిరస్సు వంచి సాష్టాంగ దండ ప్రణామం చేయగానే అమ్మవారి యొక్క పాదధూళి యొక్క లేత ఎరుపు కాంతి దాని మీద పడింది అంటే అర్థం సత్వగుణం మీద రజోగుణం ప్రసరించింది, కాబట్టే సృష్టి ఏర్పడింది అని ఆ మహానుభావుడు వ్యాఖ్యానం చేశాడు. ఆయన తపస్సుకు నమస్కారం, ఆయనకి నమస్కారం. ఇది వ్యాఖ్యాత వేత్త ద్రసం అంటే. మనకి సాహిత్యంలో ఓ మాట ఉంటుంది, కవి కరోతి కావ్యాని వ్యాఖ్యాత వేత్తి తద్రసం తరు ప్రసూతే పుష్పాణి మరుద్వహతి సౌరభం. కవి కరోతి కావ్యాన్ని, కవి కావ్యాన్ని రచిస్తాడు, కావ్యాలు రచిస్తాడు, కానీ దాంట్లో ఉండే విషయం ఎవరు గ్రహించగలుగుతారంటే వ్యాఖ్యాత వేత్తి తద్రసం. దాన్ని కాస్త లోతుగా పరిశీలించి సభలో దాని మీద ప్రసంగం చేసేవాడు ఆ పద్యంలో ఉండే విశేషాలు చెబుతాడు. అది వ్యాఖ్యానాన్ని బట్టి అందులో ఉండే గొప్పతనం ఉంటుంది. గురికే బడి చూడామందు విష్ణు పద్ధతులని వశ్యరథుల పద్యాన్ని మామూలుగా చదువుకుంటే అర్థమవుతుంది, విషయం తెలుస్తుంది. కానీ మనం విశేషమైన వ్యాఖ్యానం చేసుకున్నాం, చతుర్థ వర్ణం వారి యొక్క గౌరవం అంతా చెప్పుకున్నాం. ఆ గౌరవం ముందు చెప్పేవాడుకు ఉండాలి. ఇది నా కులం అనుకుని పెట్టుకుంటే ఆ గౌరవం ఉండదు. అక్కడ ఏదో రకంగా తగ్గించేద్దామని తగ్గించేస్తాం. సర్వసంభావం అనేది ప్రవచనం చెప్పేవాడుకుంటే ఆ వ్యాఖ్యానం అంతా బాగుంటుంది. హృదయంలో లేని తెచ్చుకుంటే రాదు. అంత విశేషంగా ఎందుకు వ్యాఖ్యానించుకోగలిగాము అంటే అమ్మవారి దయవల్ల మా అమ్మ దయవల్ల నాకు ఆ సమభావం వచ్చింది. భేదభావం అనేది ఎప్పుడు వ్యవహారం కోసమే తప్పితే హృదయంలో ఉండకూడదు. స్త్రీ పురుష భేదం కానీ, కులభేదం కానీ, మతభేదం కానీ, ప్రాంత భేదం కానీ ఉండకూడదు. అసలు ఆ సమభావం కోసమే మనం ప్రార్థన చేయాలి. వేదము కంటే ముందుగా వివేకము నేర్పును కన్న తల్లి. మా అమ్మగారి మీదే నేను పద్యం పాడుకున్నాను, నాకు ఇవ్వవలసింది నువ్వు విధమో అదే ఇచ్చావని. వేదము కంటే ముందుగా వివేకము నేర్పును కన్న తల్లి ఆ పాదము నాకు సర్వసమభావము భవమునందు నిల్పే ఓం నాథ శిఖగ్రసీమయగు నా జనయిత్రిని కొలుచినంత ఓం నాథ శిఖగ్రసీమయగు నా జనయిత్రిని కొలుచినంత ఏ భేదములేమి నిల్చునిక ఏ భేదములేమి నిల్చునిక వేదములవును సమస్త వాదముల్. మా అమ్మ నాకు భేదభావం లేకుండా మాట్లాడడం చెయ్యడం వ్యవహరించడం అనేది నేర్పింది. అందరూ ఒకటేరా అని చెప్పింది. 9 మంది పిల్లల్ని కన్న తల్లి, 9 మందిని పెంచి 9వ వాడిని నన్ను కూడా మీ అందరూ ఆదరించేటువంటి విద్వాంసుని చేయగలిగింది అంటే ఆవిడకి సమభావం లేకపోతే సాధ్యమేనా? చిట్ట చివరి కురాడ మీద ఇంత ప్రేమ ఇంత శ్రద్ధ ఉంటాయా? తులిబిడ్డ మీద ఉంటాయి. కానీ తులిబిడ్డ అయినటువంటి మా పెద్దక్క రామశుభం మీద ఎంత ప్రేమ ఉందో చిట్ట చివరి బిడ్డ అయిన నా మీద కూడా మా అమ్మకి అంతే ప్రేమ ఉంది, మా నాన్నగారు అంతే. ఆ తేడాలు ఉంటే పిల్లలు ఎలా పెరుగుతారండి? ఆ భేదభావం లే, నీకు లేదమ్మా మాకు లేకుండా చేసావు తల్లి, నీకు నమస్కారం అన్నాం. అంతిమంగా మనం ఎంత చదువుకున్నా ఎంత వేదాంతం నేర్చుకున్నా పొందవలసింది సమభావాన్ని పొందాలి. అది అంతిమంగా సాధించాల్సిన లక్ష్యం. అంటే ఏమిటి? రజోగుణం ఏర్పడింది అన్నాడు ఆయన. అంటే ఏమిటి? ఏమిటైంది అక్కడ? సత్వగుణం ఉన్నది రజోగుణంగా మారింది, కాబట్టే సృష్టి ఏర్పడింది అని ఆ విశేషమైన భావన చేశారు ఆయన. అలాగా శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళికాయై నమక. ఆత్మచైతన్య పదార్థంలో అంత సమభావమే ఉన్నప్పటికీ ఆ రజోగుణం పాదధూళి అనేటువంటి ఎరుపు రంగు రజోధూళి పడడం వల్ల రజోగుణం కారణంగా సృష్టి ఏర్పడింది. అలాగే ఇప్పుడు అదే పాదంలో రెండవ పాదాన్ని, అదే శ్లోకంలో రెండవ పాదాన్ని ఇంకొక నామం చేస్తున్నాం, 290వ నామం. సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తికాయై నమః. సకల ఆగమ, సకలాగమ, సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తికాయై నమక. సకల ఆగమాలు అక్కడ వేదాలయ్యాయి, ఇక్కడ శాస్త్రాల్లోకి వచ్చాయి. ఆగమం అంటే వేదం. సకలాగమ సందోహం, సకల అన్న సందోహం అన్న ఒకటే అన్ని వేదముల యొక్క సంపుటి సముదాయం అర్థం. ఈ శాస్త్రముల యొక్క సంపుటి అంతా కలిపి ఒక ముచ్చపు చెప్ప. ఆ సందోహం అంటే సంపుటి కాబట్టి ఒక ముచ్చపు చెప్ప అనుకుంటే సుక్తి, సకలాగము సందోహ సుక్తి సంపుటం, ముచ్చపు చెప్ప అనుకుంటే సుక్తి అంటే ముచ్చం, సంపుటం అంటే ముచ్చపు చెప్ప, సుక్తి సంపుటం అంటే ముచ్చపు చెప్ప. సుక్తి సంపుట మౌక్తికాయే నమః, ఆలచెప్ప, ఆలచెప్పలో ఉండే ముచ్చెం లాంటి దానివి నువ్వు అన్నాడు. అంటే అర్థం ఏమిటి? అందాకేమో వేదాలన్నీ కూడా శిరస్సు మీద ఉండేటువంటిదే నీ పాదధూళమ్మ అని చెప్పి, ఇక్కడ సకల శాస్త్రాలు ఒక ఆలచెప్ప లాంటివి అయితే ఆ ఆలచెప్పలోంచి పుట్టే ముత్యమే నువ్వమ్మా అన్నాడు. అంటే సకల శాస్త్ర పరిజ్ఞానం ద్వారా మనం గ్రహించవలసింది కూడా ఆత్మజ్ఞానమే. అసలు అన్నిటికీ మూలం ఆత్మజ్ఞానం, అన్నిటికీ చరమ లక్ష్యం ఆత్మజ్ఞానం, మానవ జీవితానికే లక్ష్యం ఆత్మజ్ఞానం. జ్ఞానం అంటే ఏకత్వం. మనం ఎదుగుతున్న కొద్దీ ఏకత్వం అనేది సంపాదించుకోవాలి, భిన్నత్వంలోకి వెళ్ళిపోకూడదు. భిన్నత్వం ప్రపంచంలో ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది, ఆ భిన్నత్వంలోనే ఏకత్వం సాధించాలి. అది భారతదేశం యొక్క తత్వమే, అది భిన్నత్వంలో ఏకత్వం అని. భారతదేశం గురించి ఏమీ తెలియని వాడు కూడా మాట్లాడే మాటది భిన్నత్వంలో ఏకత్వం అంటాడు. యూనిటీ ఇన్ డైవర్సిటీ అని ఇంగ్లీష్లో కూడా అంటాడు. దానికి తగినట్టుగానే మన దేశంలో ఏమిటో ఎన్నో కులాలు, కులాల్లో మళ్ళీ ఉపకులాలు, మతాలు, మతాల్లో మళ్ళీ 100 శాఖలు. కానీ ఒక దేశభక్తు, ఒక దైవభక్తు వచ్చేసరికి విచిత్రం అండి ఈ దేశంలో వాతావరణం, అందరూ కలిసిపోతారు, ఏమీ ఉండదు. అక్కడ ఒక పెద్ద ఊరేగింపు జరుగుతుంది అంటే ఇక అన్నీ మర్చిపోయి వచ్చేస్తారు అందులోకి. ఆ ఊరేగింపు 100,000 మంది ఊరేగింపు, నేను 100,000 వాడిగా చివరిలో ఉన్నా సరే, నాకేమీ కనపడకపోయినా సరే, నేను అందులో ఉన్నానన్న భావన చాలు అంటాడు. అందుకే తిలక్ మహాశయుడు స్వాతంత్రోద్యమం కోసం, ప్రజలందరినీ ఏకం చేయడం కోసం గణేష్ ఉత్సవాలు పెట్టాడు. ఏదో ఒక ఉత్సవం లేకపోతే వీళ్ళందరూ జనం రారు, ఈ రాకపోతే అసలు మనం ఒకటనే భావన కలగదు కదా అని అన్నాడు. అంటే ఆ మహాశయుని ఆశయం గుర్తు చేసుకుంటే మతం జాతిని ఏకం చేయడానికి ఎంత ఉపయోగిస్తుందో అర్థమవుతుంది. మతభావం వేరు, జాతీయ భావం వేరు కాదు. మతం అనేది సరిగ్గా మనకు అర్థమైతే జాతీయ భావంతోనే మనం నిలబడతాం. ఒక జాతికి సంబంధించినటువంటి పురస్కారాలు ప్రకటించాలంటే ఎంత అందంగా ప్రకటించారండి. ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్ వాడా, ఆయనకి భారతరత్న. భూపేన్ హజారికా కమ్యూనిస్టు భావాలు కలిగిన వాడు, ఆయనకి భారతరత్న. నానాజీ దేశ్ముఖ్ ఆర్ఎస్ఎస్ సంఘ ప్రచారకుడు కూడా, ఆయనకి భారతరత్న. మూడు విభిన్నమైన భావజాలండి. కేంద్ర ప్రభుత్వానికి ఇందులో ఓదాంతో ఏమైనా అనుబంధం ఉందేమో, కానీ మిగిలిన ఇద్దరితో ఏమీ అనుబంధం లేదు, పైగా శత్రుత్వం ఉంది. అయినా సరే ముగ్గురికి ప్రకటించారు అంటే దాన్ని సహృదయంగానే మనం అర్థం చేసుకోవాలి. ఎన్నికల వ్యూహం ఉండడం, రాజకీయ వ్యూహం ఉండడం, ఎత్తుకొనడం, ఇది మన వంకర బుద్ధిని ప్రదర్శించినట్టు అవుతుంది. కానీ వారి ఔన్నత్యానికి తక్కువ కాదు. మంచిని మంచిగా మెచ్చుకునే లక్షణం కూడా సమాజంలో లేదు. ప్రతిదానికి ఏదో ఒకటి లాగడమే, ఏదో ఉంటుంది, లేకపోతే ఇలా ఎందుకు, ఏదో మనం చేయం కదా. మన కులం వారికి, మన ప్రాంతం వారికి, మన పార్టీకే మనం ఇచ్చుకుంటాం. వారు అలా ఇవ్వడం మనకి ఇష్టం లేదు, వారు గొప్పతనం పెరిగిపోయింది, అది మనకి ఇష్టం లేదు, దాన్ని ఏదో రకంగా తగ్గించాలి. అందుకని ఈ వెనకాలి ఇక్కడ ఎన్నికలు ఏవి రోజుల్లో కిందట 2018 కూడా ఇచ్చారు. ఏమీ సంబంధం లేని వాళ్ళకి చాలామందికి ఇచ్చారు. ఏం కలిసి వస్తుందని ఇచ్చారు. అసలు మొత్తానికి మన హృదయాల్లో ఏమిటంటే వారు వీరు అని కాదు, కానీ నాకు చాలా బాధ కలిగిస్తున్న అంశం, సమాజం బాగుపడడం అని కాదండి, బాగుపడడం మనకు ఇష్టం లేదు అసలు. అది సమస్య, అది భయంకరమైన విషయం. అవతల వాళ్ళు మంచిదనం నిజంగా కనపడుతున్నా సరే అంగీకరించడం మనకి ఇష్టం లేదు. వాళ్ళలో చెడ్డవాడుగానే ఉండాలి. వాడు బాగుపడిపోతే ఎలాగా, వాడు ఏదో వేయండి, రాయండి, ఉపద్రవించాలండి, వాడు బాగుపడ్డానికి వీల్లేదు అంతే. ఇంత కక్ష మన మనస్సులో ఉన్నాక పార్టీ పరంగానైనా వ్యక్తుల పరంగానైనా, వారి పార్టీ కాదు, మన పార్టీ కాదు, దేశం బాగుపడే అవకాశం ఉందా? అందరం ఆలోచించాలి. ఇది ఒక మంచి పనిని నిష్కల్మషంగా భారతరత్న ఇవ్వగానే సహృదయ రత్న అని రాయొచ్చు కదా సైడ్ హెడ్డింగ్ పెట్టేటప్పుడు. వ్యూహరత్న, ఎన్నికల రత్న, వెంకటరత్న, ఈ నాగరత్న ఎందుకు పెట్టాలండి ఈ పేర్లు? అసలు ఇక్కడే వస్తుంది మన బుద్ధి వంకరంతా. సహృదయ రత్న అని పెట్టచ్చు కదా, అక్కడికి మనం ఏదో తెలివైన వాళ్ళం వారికంటే. అదే మనం పరిపాలిస్తే మనం చేసే వ్యూహాలు మనం చేస్తాం, అప్పుడు మనం సహృదయంతో చేసినట్టు లెక్క. శకుంతల భారతంలో దుష్యంతుడితో గొప్ప మాట ఉంటుంది. సంస్కృతంలో మొహం వాచిపోయేట్టుగా చెబుతున్నాడు. ఇంకా నన్నయ్య గారు పాపం కొంచెం సాత్వికంగా తీర్చిదిద్దాడు శకుంతలని. వ్యాసుడు తన నాయకుల్ని చాలా శక్తిమంతంగా చూపించాడండి. నిజంగా స్త్రీవాద మిత్రులు కొంతమంది ఉన్నారు కదా, వారికి ఒక క్లూ ఇస్తారా, ఓ చిట్కా. వారు ఓపిక చేసుకుని వ్యాస భారతాన్ని చదివితే ద్రౌపది, దమయంతి, ఈ శకుంతల, సత్యవతీదేవి, కుంతి, గాంధారి, ఈ పాత్రల్ని వ్యాసుడు తీర్చిదిద్దిన విధానం అద్భుతంగా ఉంటుంది. అసలు ఆనాటి ఒక కథానాయకిని అంత పరమ ఋషి ఇలా తీర్చిదిద్దాడు అనిపిస్తుంది. చాలా స్వతంత్రంగా, చాలా తెగించి సాహసోపేతంగా మాట్లాడతారు వాడు. అది తర్వాత అనువాదాల్లోకి వచ్చేసరికి ఏమైపోయిందంటే 4000 5000 ఏళ్ళకి సమాజ పరిణామ క్రమంలో సమాజ స్థితులు మారిపోయి కొంచెం పురుషాధిక్యం బాగా పెరిగిపోయి రకరకాల భావాలు వచ్చేసి తెలుగు కవులు రకరకాలు పెట్టేశారు. వ్యాసుడు అలా చేయలేదు. అసలు శకుంతల ఏ స్థాయిలో మాట్లాడుతుంటే దుష్యంతుడు నీకు నాకు సంబంధం ఏమిటి అనగానే అలాగే మాట్లాడతావయా, నీ బతుకెంత నువ్వెంత, నువ్వు నేల మీద తిరుగుతావు, నేను ఆకాశంలో తిరుగుతానని చెబుతుంది. మేము దేవతలకు పుట్టాము, నేను మేనక్కి పుట్టాను. నేను మెడికల్ షాప్లో పుట్టలేదు, నేను ఇక్కడ నేను ఆకాశంలో పుట్టాను, దేవతలకు పుట్టాను, నువ్వు ఏం పుట్ట ఇలాగ మాట్లాడతావు నువ్వు అంటుందండి. అంతేకాదు, ఆత్మనో బిల్వమాత్రాన్ని పశ్యన్నవి న పశ్యతి పరసర్షభమాత్రాన్ని దోషాన్ని కలు పశ్యతి. ఇతర దోషాలు, ఇతరుల దోషాలు ఏదైనా ఉంటే ఓ పరసర్షభమాత్రాన్ని దోషాన్ని పశ్యతి. ఇతరులు ఆవగించేంత దోషం కనపడినా నువ్వు ఆనపకాయలో చూస్తావు దాన్ని. ఆత్మనో బిల్వ మాత్రాన్ని పశ్యన్నపి నపశ్యతి. నీ దోషం మారేడుకాయంత ఉన్నా సరే నీకు కనపడలేదు ఉండదు. ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. అది శకుంతల. ద్రౌపది అంతే, దమయంత అంతే. నిలబెట్టి కడిగేస్తుంది నలమహారాజు. ఆయన మంచి చేశాడు పాపం, ప్రేమతోనే చేశాడు. ప్రేమ ఉన్నా కూడా ఎలా చేస్తావా ఉంటుంది. అంటే ప్రేమ బాగానే ఉంది, కానీ ఆ అరణ్యంలో ఆవిడ ఏమైపోతుందని ఆలోచించారు కదా. బాధ్యత కూడా ఉండాలి కదా, ప్రేమ అంటే బాధ్యత లేకపోవడమా. ఆయన ఆలోచించింది ఆవిడ పుట్టింటికి ఎడుతుందని ఏదో ఆలోచించాడు ఆయన. ఆయన మనసులో ఉన్నది ఉద్దేశం వచ్చింది, కానీ వెళ్ళే అవకాశం ఉందా? ఏదో వెళ్ళాలో సాహసంతో ధైర్యంతో వెళ్ళింది. మరి ఏమైనా అయిపోతే అది కూడా మగాడు ఆలోచించాలి కదా. అలా మాట్లాడుతుంది అమ్మ, ఇంత కడిగేస్తుంది. మామూలుగా కాదు, ఇంకా సముద్ర జలాలతో కడిగేస్తుంది, ఉప్పు నీళ్ళతోటి. ఆ వ్యాసుడు నాయకులు అద్భుతంగా ఉంటారండి. అసలు ఆ తపస్సులో ఉండేటువంటి ఆ సమదృష్టి ఉంది, అదంతా వ్యాసుడు ఆ నాయకుల చిత్రంలో చూపించాడు. అవి రకరకాల భాషల్లోకి అనువాదం అయ్యేసరికి ఇంకా అంత గందరగోళం వేరులేండి. ఇంకా నవ్వన ద్రౌపదిని నవ్విందని చెప్పేశారు మన వాళ్ళు. ఎక్కడా వేషభారతంలో మీకు ద్రౌపది నవ్వినట్టుగా అలా ప్రదేశంలో లేదు ఆవిడ. ఒక్క మాట పాంచాలయు పాండుకుమారులను నగిరి అని రాసేసరికి ఇక మొత్తం వ్యాపించిపోయింది, అగ్గి పెట్టేశారు మొత్తం. అసలు ఆ ఇల్లాలు లేనే లేదు అక్కడ, నవ్వడం ఏమిటి? అంతా దుర్యోధనుడు చేసిన స్వయంకృతం అది. వాడు పెంచేసుకున్నాడు ఊరికే, అలాగ అనవసరంగా ద్రౌపదిని అవమానించాడు. ఏ రకంగానూ కించిన్ మాత్ర కారణం కూడా కాదు ఆవిడ. అలాగే వ్యాసుడు చిత్రించాడు. వ్యాసుడు చెప్పిన కథ అది. మనకు రామాయణ భారతాల్లో మామూలు కవితా సంబంధమైన విషయాలు వేరు, వాస్తవంగా ఏదైనా ఇది జరిగిందా లేదా అంటే వాల్మీకి రామాయణము వ్యాసభారతము ప్రమాణంగా మాట్లాడుకోవాలి. కానీ తెలుగు భారతాలు కూడా ప్రమాణంగా మనం మాట్లాడుకోవద్దు. తెలుగు భారతం తెలుగు రామాయణం ఎంతవరకు ప్రమాణము అంటే మూలంతో అనుసంధానం చెందినంతవరకే. తేడా వచ్చిందంటే అదే లెక్క. అలాగా మన నాయకుల చిత్రం ఎలా ఉంటుందంటే మన ధోరణి సరిగ్గా చేయించుకోవడంలో మనం ఇతరుల దోషాలు ఏమైనా ఉంటే ఆవగించంత దోషాన్ని ఆనపకాయంత చేస్తాం మనం. వారు సహృదయంతో చేసిన దాన్ని మరి వ్యూహాత్మకంగా చేశారు, అలా చేశారు. ఈరోజు వాడు మంచి చేయడం మనకి ఇష్టం లేదు. అసలు వాడు మొత్తం మఠాష అయిపోవాలి, ఎందుకంటే మన పార్టీకి వ్యతిరేకం, మనకి వ్యతిరేకం. అదే మన పార్టీ వాడో, మనకు సంబంధించిన వాడో, మన కులం వాడో, మనకి ఎవడన్నా సరే చెప్పాడు. ఇంకా వాడిని ఏదో చిన్నదాన్ని కూడా చాలా పెద్ద చేసాడు. ఓ పక్క మహాపాపాలు సాగిపోతున్నా సరే వాటిని చెప్పరు, ఎందుకంటే మనవాడు. ఈ పక్షపాతం నుంచి అందరం బయటపడాలి. అందుకోసమే లలితా సహస్రం, ఆ సమదృష్టి కోసం. అందుకే సకలాగమ సందోహ సుక్తి సంపుట ముక్తి కంటే ఎందుకు ఈ శాస్త్రాలన్నీ చదవడం? ఆలిచిప్పలోంచి ముత్యం బయటపడడానికి, జీవితం ఆలిచిప్పలాంటిది, దాంట్లోంచి ముత్యం బయటపడాలి. ముత్యాలు నిజానికి ఆలిచిప్పలో మాత్రమే బయటపడవు. 9 చోట్ల ముత్యాలు ఉంటాయి శాస్త్రం ప్రకారం చెబుతారు. ఈ కాలంలో కొన్ని చోట్ల దొరకకపోవచ్చు, అంతమాత్రం చేత లేవనకూడదు. ఇప్పుడు కొన్ని లక్షల ఏళ్ల క్రితం ఏదో ఒక జీవి ఉండేదిట, ఇప్పుడు దొరకడం లేదంటే లేదనేస్తారా? అప్పుడు ఉందని చెబుతున్నారుగా మీరే. అలాగే ముత్యాలు 9 చోట్ల దొరికేవి. కరీక్షు జీమూత వరాఖ శంఖ మత్స్యాహి సుక్త్యుద్భవ వేణుజాని ముక్తాఫలాని ప్రథితాని లోకే తేషాం తు సుక్త్యుద్భవమేవ భూరి. అది శాస్త్రం కూడా చెప్పింది. అయ్యా 9 చోట్ల పూర్వం ఉండేవి, ఇప్పుడు మాత్రం ముత్యపు చెప్పులో మాత్రమే దొరుకుతున్నాయి. అంత మాత్రం చేత పూర్వం లేవని మాట్లాడద్దు. శాస్త్రజ్ఞానం అంటే ఎప్పుడు ఇలాగే ఉండదు. మనకు కనపడినంత మాత్రాన్ని, ఇప్పుడు లేనంత మాత్రాన్ని కల్పన అనేయకూడదు. కరి, ఏనుగుల కుంభస్థలాల్లో ముత్యాలు ఉంటాయి. ఇక్షు చెరుకు గడలకి బయట కణుపుల్లా ఉండే చోట ముత్యాలు ఉండేవి కొన్ని రకాల చెరుకు గడలకి. అనంతపురం జిల్లా పెనుకొండలో చాలా కాలం వరకు ఉన్నాయంటారు అవి. కృష్ణదేవరాయల కాలంలో కూడా వాటి వర్ణన ఉంది ఆముక్తమాల్యదులో. జీమూత మేఘాల నుంచి పడే వడగళ్ళలో కొన్ని ముత్యాలే పడతాయి. వరాహ అడవి పంది కోరలలో ముత్యాలు ఉంటాయంట. శంఖ కొన్ని రకాల శంఖాల లోపల ముత్యాలు ఇలా పేరుకుని ఉంటాయి అంచుగా, లోపలి అంచుగా ఉండే చోట. కరి, ఇక్షు, జీమూత, వరాహ, శంఖ, మత్స్య కొన్ని రకాల చేపల యొక్క శరీరాల్లో ముత్యాలు ఉంటాయంటారు. అన్నీ కాదు, అహి కొన్ని రకాల పాములకి తలపై మణులుగా ముత్యాలు ఉంటాయంటారు. సుక్తి ముత్యపు చెప్పలో ఎలాగో ముత్యాలు ఉంటాయి, ఇప్పటికీ కనపడుతున్నాయి. వేణు వెదురు గడలకి చిట్ట చివర ముత్యం వస్తుంది అంటారు. ఇవి ఇలాగ 9 చోట్ల ముత్యం పుడుతుంది. సరే పోని ముత్యపు చెప్పలోనే మనకి ఎప్పుడు కనపడుతున్నా, ఎంత మహత్తరమైన త్యాగం చేస్తే ఒక జీవి ముత్యపు చెప్పగా మారుతుందో 23.5 గంటల్లో తెలుసుకుందాం మనం. అంతవరకు త్యాగమయమైనటువంటి భారతదేశ వైభవాన్ని ప్రశంసిస్తూ ఉందాం.